सर्वचैतन्यरूपान्ताम् आद्यां विद्यां च धीमहि धियो यानः प्रचोदयात्। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। सर्वेभ्यो महाभक्तेभ्यो नमः। ఇంతవరకు కూడా సోదరుడు రామానుజదాస్ వారి ప్రవచనం మనం విన్నాం కదా, ఎంతవరకు ఆకలింపు చేసుకున్నాం, ఎంతవరకు అర్థమైంది మనందరికీ, ఎవరికి వారే ఒక్కసారి విచారణ చేసుకుందాం. మీలో ఒక్కొక్కసారి వెళ్ళిపోండి, ఆయన అసలు దేని గురించి మాట్లాడండి గంట సేపు, ఏమైనా అర్థమైందా, నీకు అర్థమైందా, దేని గురించి చెప్పారు చెప్పాలి. ఆత్మ అంతే సరిపోతుంది, ఆత్మ వస్తువు గురించి చెప్పేశారని ఒక స్వీపింగ్ ఆన్సర్ ఇచ్చేసింది అమ్మాయి. మొదలు పెడుతూ ఆయన ఏమన్నారు చెప్పరా, అదొక్కటి చెప్పడం, ఇంకేమడగదు. ఎందుకంటే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తానని అనుకోకండి, నన్ను నేను ప్రశ్నించుకుంటున్నా. ఇంతసేపు చెప్పాడు కదా ఆయన, ఈయన దేని గురించి చెప్పాడు అని నేను ఆలోచిస్తున్నా. చెప్పు, ఎక్సలెంట్ ఎక్సలెంట్. అది వారి మొట్టమొదట చెప్పినది చూసారా, మలభూయిష్టం కానిది సత్సంగం అని అమ్మ చెప్పారండి ఒకనొక సత్సంగంలో అన్నారు. ఆ ఒక్క మాట చాలండి మనకి, ఇంకే మిగతాది విన్నా వినకపోయినా అర్థమైనా అర్థం అవ్వకపోయినా, మలభూయిష్టం కాని ప్రసాదం. ఇప్పుడు మనం ప్రసాదాలు తింటున్నాం, పొద్దున్న నుంచి తిన్నాం, ఏమండి ప్రసాదం తిన్నామని ఎంతమంది చెప్పుకున్నామండి. ఇడ్లీ తింటావా, గోధుమ రవ్వ ఉప్మా తింటావా, పచ్చడి తింటావా, గార్లు తింటావా, కాఫీ తాగుతావా, టీ తాగుతావా, ఇవన్నీ మనం ఇక్కడ నైవేద్యం పెట్టినవే, మరి నివేదన చేసినవే. కానీ ఎవరైనా అలాగ అన్నావా, పొరపాటునైనా అన్నావా? లేదు, ఇడ్లీ తిన్నా. నేను ఇడ్లీ తింటానండి, నాకు రవ్వ గోధుమ రవ్వ అబ్బాయి నేను తిన్నానండి అంటారు. అంటే ఏంటి మనం చూస్తున్నాం, అక్కడ గోధుమ రవ్వను చూస్తున్నాం, ఇడ్లీలను చూస్తున్నాం, పదార్థం చూస్తున్నాం. దేవుడా తయారైంది అది, సరే పదార్థాన్ని చూసాం. ఇప్పుడు వారు ఏమన్నారు, మలభూయిష్టం కాని ప్రసాదం అన్నారు. మలభూయిష్టం అంటే ఇప్పుడు మనం తిన్న ఈ గార్లు, ఈ కూరలు, ఈ ఇడ్లీలు, ఇవన్నీ ఏమవుతున్నాయి 3 గంటల తర్వాత? మలమే కదా, మలమైపోతున్నాయి. ఇప్పుడు మనకి ఇక్కడ ఇదంతా ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏమీ చేయట్లేదు, ఇదంతా అయిపోయాక ఇంటికి వెళ్ళి మనం ఏదో ఒకటి పూర్తి చేసుకొని మళ్ళీ మళ్ళీ రెడీ అయిపోతామండి సాయంకాలం టిఫిన్కి, రాత్రి భోజనానికి కదా. అంటే ఇది ఎక్కడైనా మనకి నిజంగా దృష్టి ఆకలి తీరుస్తుందా? ఆకలి తీరిస్తే మనం ఎందుకు తింటున్నాం మళ్ళీ మళ్ళీ? ఇది మనం విచారం చేసుకోం. ఆ ఒక్క మాట చాలన్నది అందుకనే నేను ఇప్పుడు ఆ ఇడ్లీలు అవన్నీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాచుకొని రేపు మళ్ళీ వేడి చేసుకొని తినచ్చు, మ్యాక్సిమం ఇంకా ఎల్లుండి తినొచ్చాము. ఆ తర్వాత తింటే అవి ఏమవుతాయండి, ఫుడ్ పాయిజనింగ్ అయిపోతుంది, అవునా కదా? ఇప్పుడు దీనిని మనం సత్సంగం అనే ప్రసాదంతో మనం పోల్చుకుందాం. సత్సంగం అనే ప్రసాదం ఇక్కడ తింటున్నాం కదా, ఇప్పుడు 4 రోజులు మనకి సత్సంగం ప్రసాదం ఇస్తున్నారు. 4 రోజులు సత్సంగ ప్రసాదం ఇస్తున్నప్పుడు మనమేమంటున్నాం, అదే 2 రోజులేంటండి సత్సంగం, మిగతా 2 రోజులు ఒక రోజు కుంకుమ పూజలు, ఒక రోజు మరి అభిషేకాలు, మళ్ళీ సాయంకాలం మన హనుమంత్ గారు ఏదో నాటకం వేస్తున్నట్ట బుర్రకథ ఇవన్నీ చెప్తున్నాం. అంటే బుర్రకథ ఎవరి గురించి చెప్తున్నామండి? బుర్రకథ ఎవరి గురించి చెప్తున్నాం? బాబుజీ గురించే కదా. అభిషేకం ఎవరి కోసం చేసుకుంటున్నాం? అభిషేకం కూడా దేవుడు అమ్మవారికే కదా. ఏమండి ఆ తర్వాత మరి ఇంకోటి ఏంటనుకున్నాం? కుంకుమ పూజలు, కుంకుమ పూజలు, గురు పూజలు అంటే అక్కడ పాదుకలు ఇస్తున్నాం, శ్రీచక్రం ఇస్తున్నాం. ఇప్పుడు ఈ పూజలన్నీ ఎవరికి? నాక మీక కాదు కదా, ఇదంతా గురుస్వరూపమే కదా. మరి ఇదంతా సత్సంగం కాదని ఎలా అనుకుంటున్నాం మనం? సద్వస్తు అంటే ఏంటో చెప్పారు కదా వారు. సత్ అంటే 3 కాలాల్లోనూ ఉండేటటువంటిది ఏదో అది సత్తు. అంతేకాకుండా సత్తు చిత్తు ఆనందం అనేటటువంటి 3 లక్షణాలు భగవంతుడికి అని చెప్పారు. సత్ అంటే ఇక్కడ ఉనికి, ఉండడం అనే ఒక లక్షణం ఉంది భగవంతుడికి. ఒకటి ఉంది, ఇప్పుడు మైక్ ఉంది, మైక్ ఉంది అంటే భగవంతుడి లక్షణాల్లో ఒకటి ఉంది. దీనికి మల్ల ఉంది, మల్లకి కూడా భగవంతుడి లక్షణం ఒకటి ఉంది. చిత్ అంటే జ్ఞానం, ఉన్నది అనే స్ఫురణ కలిగి ఉండడం జ్ఞానం. అది ఎవరికి ఉంది? మైకుకు లేదు, నాకు మీకుంది, కుక్కలికి లేదు. కుక్కలలో సత్తు ఉంది, చిత్తు ఉన్నా కూడా వాళ్ళకి తెలియటల్లా, మనకి తెలుస్తుంది, మనకి జ్ఞానం ఉంది కాబట్టి భగవంతుడు నాలో ఉన్నాడు అని చెప్తే నేను నమ్మేటటువంటి ఒక స్ఫురణ సత్తా అది నాకు. సత్తు చిత్తు 2 లక్షణాలు మనలో ఉన్నాయి మానవుడిలో. ఈ 2 ఉండడం వలన వీడికి 3వది కూడా ఈజీగా అందుతుంది, ఆనందం. ఏం ఆనందం? కుక్కలు అవి పొందుతున్నటువంటి ఆహార నిద్ర మా భయం ఐదునం ఇలాంటి ఆనందాలు కాదు. మనం నిజమైనటువంటి ఆనందాన్ని, ఏది ఆనందాన్ని పొందితే ఇంకా పొందడానికి లేదో అది మనం తెలుసుకునేటటువంటి ఒక ఆనందం ఈ చిత్తు వలన మనకి కలుగుతుంది. సత్తుకి ఆనందానికి మధ్యలో ఏదుందండి? చిత్. చిత్ అంటే జ్ఞానం. ఆ జ్ఞానం ఉండడం వల్ల మనిషికి ఉన్నాననే ఉనికి తెలియడమే కాకుండా ఆ ఉన్నది ఎవరు లోపల, ఉన్నది ఈ శరీరమా, ఈ బట్ట కట్టుకొని ఇక్కడ కూర్చున్నటువంటి బోడిగుండుతో ఉన్నటువంటి ఈ శరీరమా, లేదు అంటే లోపల ఇంకేదైనా ఉన్నదా అని తెలుసుకునే జ్ఞానం, అదే జ్ఞాన బోధ ఖడ్గం అన్నారు ఇందాక. గురుమూర్తి ప్రసాదించేది జ్ఞానం అనేటటువంటి బోధ, బోధ అనేటటువంటి ఖడ్గం ఇస్తున్నారు ఆయన. బోధ అంటేనే జ్ఞానం, ఇంకా వేరే లేదండి. జ్ఞానం అంటే ఏమిటండి? తెలుసుకోవడం. ఈ తెలుసుకోవడం అంటే ఇగో ఇప్పుడు చెప్పారు కదా, తెలియడం అంటే నాకు ఒకటి తెలుసు, ఇప్పుడు నాకు కుట్టడం తెలుసు, నాకు ఎంబ్రాయిడరీ చేయడం తెలుసు అంటారు. అంటే ఏంటి, నాకు ఆ ఎంబ్రాయిడరీ అనే ఒక జ్ఞానం తెలుసు. సరే కొంతమందికి ఆపరేషన్లు చేయడం తెలుసు అనే ఒక జ్ఞానం ఉంటుంది. ఇంకొకళ్ళకి వీణ వాయించే ఒక జ్ఞానం ఉండొచ్చు, ఇంకోళ్ళకి పాట పాడే జ్ఞానం ఉండొచ్చు. ఇవన్నీ జ్ఞానాలు, కానీ జ్ఞానం ఏకం, ఒక్కటే. ఆ దానినే ప్రత్యేక జ్ఞానం అంటున్నారు. అంటే ఈ జ్ఞానాలన్నిటికీ జ్ఞానం ఒకటి ఉన్నది, దానిని ప్రజ్ఞానం అంటున్నారు. అది ప్రజ్ఞానం ఎక్కడుంది? మనలో ఉంది. మనలో ఉండి మన కళ్ళకి చూసే శక్తినిస్తోంది, మన ముక్కుకి వాసన చేసే శక్తినిస్తోంది, మన చెవులకి వినే శక్తినిస్తోంది. ఇందాక చెప్పారు కదా పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు కూడా చెప్పారు నిన్న అమ్మ అని. నిన్న అమ్మ బోధనే ఆయన నెమరేసుకున్నాడు అక్కడ కూర్చుని. నేను అనుకున్నాను అబ్బాయి ఎంత బాగా విన్నాడో అని. అందుకని ఎంతో శ్రద్ధగా ఇప్పుడు నేను ఈయన్ని విన్నాను అనుకోండి, అప్పుడేమవుతుంది అమ్మా నేను కూడా చెప్పుకోవచ్చు కొంచెం, నేను విన్న నేను జ్ఞాపకం లేనివన్నీ కూడా జ్ఞాపకం తెచ్చుకున్నాను. ఎలా జరిగింది ఇదంతా ఈ బోధ? ఇక్కడ ఒకడు మననం చేసుకొని చెప్తూ ఉంటే దానిని మనం జాగ్రత్తగా వినగలిగితే మనం వేరే వినక్కర్లేదు, అది చాలు మనకి. కనుక ఈ బోధ అనేటటువంటిది ఎంత పని చేస్తుంది అనేటటువంటి విషయం మనకి వారు చెప్పారు. ఇది కాకుండా ఇంకా ఏం చెప్పారు? ఇప్పుడు ప్రజ్ఞానం గురించి మనం చెప్పుకుంటున్నాం. కళ్ళకి బాబుజీ చిన్న మాటల్లో చెప్పారండి. మనం మామూలుగా మహావాక్యాలు చదువుకుంటున్నప్పుడు ఆ మహావాక్య నాలుగు వాక్యాలు ఉంటాయి చూడండి, ఏనేక్షతే శృణోతీదం జిగ్రతి వ్యాకరోతి చ స్వాద్వస్వాదు విజానాతి తత్ ప్రజ్ఞానముదీరితం చతుర్ముఖేంద్ర దేవేషు మనుష్యాస్వగవాదిషు చైతన్యమేకం బ్రహ్మాద ప్రజ్ఞానం బ్రహ్మమయ్యపి. చదివేస్తున్నాం, రోజు చదువుతున్నాయి. మొన్న నా అమ్మ అమెరికా వెళ్ళినప్పుడు నెల రోజుల పాటు కూడా 2 నెలల పాటు మనం పొద్దున్నే ప్రార్థన అవగానే చదివాము. ఇవన్నీ చదివేస్తే సరిపోతుందా అంటే కొంచెం మరి విచారణ చేసుకోవాలి కదా. దాన్నే ఏమన్నారంటే విచారణ అనేటటువంటిది ఎందుకు కావాలి అంటే, ఇప్పుడు యూట్యూబ్లో చూసినంత మాత్రాన మనకు వచ్చేస్తాయా వంటలు అన్నారు. నాలాంటి దానికి అసలు వంట రాదు. నేను కూడా కొంచెం యూట్యూబ్లో వంటలు అవన్నీ చూసి అలా అలా గుర్తు పెట్టుకుంటూ ఉంటాను అనమాట. అంటే చిట్కా వంటలు ఏమైనా ఉంటాయా అని. ఆ ఉన్నప్పుడు ఏం చేస్తాను, దానిని కొంచెం ఆలోచించుకుంటాను, అది విచారణ. దాన్ని మళ్ళీ నేనేం చేస్తాను, దానిని నేను ప్రాక్టికల్గా చెయ్యడానికి చూస్తాను. బాగా వచ్చిందనుకో, అబ్బో వీళ్ళు చెప్పింది నిజమే బాగానే వచ్చింది అనుకుంటాం, అవునా కాదా? అలాగే మనం ఇన్ని విన్నాం, ఈ విన్నప్పుడు ఈ విన్న దాని మనం ఇన్ని చదువుతున్నాం, మనకి రాందంటూ ఏం లేదండి. మనకి ఎన్ని సూత్రాలు వచ్చో, ఎన్ని పాటలు వచ్చో, ఎన్నొచ్చో చెప్పలేదు. ఈ అన్ని వచ్చును అంటున్నది ఎవరు? అన్ని ఎవరు చెప్తే మనకు వచ్చింది అని వస్తుంది అంటే అదే జ్ఞానం. ఆ జ్ఞానం మన లోపల ఎలా ఉంది అంటే మన కళ్ళకి చూసే శక్తిగా బయటికి ప్రసరిస్తుంది, చెవులకి వినే శక్తినిస్తుంది, ముక్కుకి వాసన చూసే శక్తినిస్తుంది, నాలుకకి స్వాదు అస్వాదు అంటే ఇది రుచి కలిగింది ఇది అరుచి అయినటువంటిది అని చెప్పే శక్తినిస్తుంది, మాట్లాడగలిగే శక్తినిస్తుంది, ముక్కుకి వాసన చూసే శక్తినిస్తుంది, ఈ చర్మానికి స్పర్శ శక్తినిస్తుంది. ఇన్ని శక్తులు ఇస్తున్నా ఇది శక్తులు అంటున్నావా శక్తి అంటున్నావా? ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎనర్జీస్ అంటున్నావా ఎనర్జీ అంటున్నావా? ఎనర్జీస్ అనం, ఎనర్జీ అంటే శక్తి. ఆ శక్తి మన లోపలే ఉన్నది అంటే, ఇప్పుడు కరెంటు ఒకటే శక్తి, ఆ కరెంటు ఫ్రిడ్జ్ లోకి వెళ్తే చల్లదనాన్ని ఇస్తుంది, హీటర్లోకి వెళ్తే వేడిస్తుంది, మరి అక్కడ లైట్లోకి వెళ్తే వెలుతురిస్తుంది, టీవీలోకి వెళ్తే రూపాన్ని దర్శింపజేస్తుంది. ఇప్పుడు ఇన్ని కరెంట్లు ఉన్నాయా? ఫ్రిడ్జ్ కరెంటు వేరు, ఫ్రిడ్జ్ కరెంటు వేరు, వీళ్ళే కదా కరెంటుతో మీరే కదా పనులు చేస్తారు. ఫ్రిడ్జ్ కరెంటు వేరు, హీటర్ కరెంటు వేరు, ఇన్ని కరెంట్లు ఉన్నాయా? లేవు, కరెంట్ ఒక్కటే. కరెంటు ఒక్కటేనైనా అది ఏ పనైనా చేయగలదు. అలాగే మనలోనే ఉన్న అప్రజ్ఞ ప్రకృష్టమైనటువంటి జ్ఞ అంటే తెలివి, ఆ ప్రకృష్టమైనటువంటి ఆ తెలివి ఏం చేస్తుందంటే మన కళ్ళనే, నిన్న అమ్మ చెప్పారుగా గోళకాలని, ఈ కళ్ళనేవి ఒక గోళకాలు, చెవులనేవి ఒక గోళకాలు, ముక్కు అనేది ఒక గోళకం, మరి నోరు అనేది ఇంకో గోళకం. గోళకం అంటే ఏంటి? ఒక రౌండ్గా ఉండే ఒక గోళం. దానికంతటా దానికి ఎటువంటి శక్తి లేదు, కానీ ఆ శక్తిని ఇస్తున్నది ఏమిటి అంటే లోపల ఒక అనంతమైనటువంటి శక్తి మనలో ఉన్నది. ఆ శక్తి ఇలాగ ఒక్కొక్క ఇంద్రియాల ద్వారా బయటికి ప్రసరించి మనకి ఈ ప్రపంచాన్నంతా చూపెడుతుంది. మనమంటాము ఈ కళ్ళు బయటవే చూస్తున్నాయి, ముక్కు బయట వాసనలే చూస్తున్నాయి, ఏమండి నాలుక బయట రుచులనే చూస్తోంది, స్పర్శ బయట వాటి స్పర్శలే తెలుసుకుంటోంది, కానీ తన లోపలున్నది తనకి తెలియదు అంటాం అనుకోండి. ఒకవేళ మన లోపలుండే వాసనలు కానీ మనం వాసన చూడగలిగితే మనం ఇక్కడ ఉండగలమా? అసలు ఒక్కసారి చూడండి మన లోపల ఎలాంటి వాసనలు ఉంటాయో మీకు తెలుసా? నాకు తెలుసు. మనకి మన లోపలున్న ఒక కుళ్ళు వాసన బయటకు వస్తేనే మనం ఇక్కడ కూర్చోలేము. అదే అంతేకాకుండా మరి అపాన వాయువు రూపంలో వచ్చి కలుషితం చేసేస్తుంది. ఇంత మలం మన లోపల ఉంటే ఆ వాసనని మనం చూడకుండా మనకి చక్కటి బయట వాసనలే తెలిసేటట్టు చేస్తున్న భగవంతుడు మంచివాడా చెడ్డవాడా? ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా మన లోపలుండే ఈ కుళ్ళంతా మనం చూడలేకపోతున్నాం, కానీ ఈ పైపైన చర్మం వరకే చూస్తాం. అంటే నేనేం చెప్తున్నాను ఇప్పుడు, కొంచెం మంచి తీసుకోవడం కోసం బయట చూసినా, బయట చూడాలంటే ఏమిటి చూడాలని చెప్పారు? సృష్టిలో అందాలు అనుభవించాలి, అందాలలో హరి దాగి ఉంటాడు, అందుకే అందాలు అనుభవించాలి. ఇందాక చెప్పాడుగా మా తప్పుడు, దీపం ఉండగా దీపం లోపలే ఉందండి, మనకు వస్తు దర్శనం చేయిస్తోంది అది, కానీ మనం కళ్ళు మూసేసుకుంటున్నాం. మనలో ఆ ప్రజ్ఞ ఉంది కాబట్టే మనం ఇంత తెలుసుకున్నాం. ఇది చెప్తున్నది ఎవరు? గురువు. ఆయన తెలుసుకున్నాడు కాబట్టి మనకి చెప్పాడు, మనం చెప్పారు కాబట్టి మనం దానిని రీసెర్చ్ చేసుకొని దానిని అనుభవించడానికి అప్పుడు మనం ఇంకా ఆనందంగా ఉండాలి. అంతేగాని నువ్వు ఎంత బాగా చేసావమ్మా, ఎంత బాగా వీణవాయించావమ్మా అని నన్ను ఎవరన్నా అన్నారనుకోండి, నేనేమైపోతాను? పొంగిపోతాను. ఈ కుర్చీ సరిపోదు నేను కూర్చోడానికి, కానీ వాయించింది ఎవరు? వాయింప చేసింది ఎవరు? ఆఖరికి సౌందర్య లహరి చెప్పుకుంటున్నప్పుడు సరస్వతీదేవి చక్కగా కచ్చపి అనే వీణను వాయిస్తూ ఆవిడ ఆనందంగా చక్కగా పాడుతూ ఉంటే అమ్మవారు అందిట ఎవరు? లలితా పరాంబిక. ఆవిడ స్వాది స్వాది అందిట, ఆవిడ చాలా బాగుందమ్మా చాలా బాగుందమ్మా అందిట సరస్వతీదేవి. అంటే ఆవిడ సిగ్గుపడి ఆ చీరను తీసి ఆ వీడ మీద కప్పి విడిపోయింది. అమ్మ స్వాదని మెచ్చుకోవడం ఏమిటి? నన్ను ఈ శరీరాన్ని మెచ్చుకుందా అమ్మ? చూడండి అంతటి దేవతలు వాళ్ళు, ఈ సౌందర్య రాజులో ఉన్నది మనం చెప్పుకున్నాం. అంతటి సరస్వతీదేవి ఆవిడ స్వాదు అంటే చాలా బాగుంది, కానీ గురుమూర్తి చాలా బాగుందమ్మా చాలా బాగుందమ్మా అని మెచ్చుకున్నారనుకోండి మనం సిగ్గుపడాలి. ఎందుకు తెలుసా? నిజంగా గురువులు కానీ తల్లిదండ్రులు కానీ పిల్లల్ని ఎప్పుడు కూడా మెచ్చుకోరుట. ఎందుకు మెచ్చుకోరో తెలుసా? వాళ్ళ కళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతాయి. అది ఎవరో ఒక కవి కూడా ఉండేవాడు, భారవి అనేటటువంటి ఒక కవీశ్వరుడు ఉండేవాడు. ఆయన ఎవడిని పడితే వాడినే ఓడించేయగలిగినట్టు గొప్ప ప్రజ్ఞ కలిగినటువంటి వాడు ఆయన. కానీ ఆయన ఎప్పుడు కూడా తండ్రి ఎప్పుడు ఆయనని మెచ్చుకునేవాడు కాదు. ఆయన కోపం వచ్చి ఆయన తండ్రినే తుదముట్టిచ్చేద్దాం చంపేద్దాం అనుకున్నాడు. ఆయన వెళ్ళేసరికి ఏమండి అక్కడ తల్లిదండ్రి మాట్లాడుకుంటున్నారనమాట, ఏమండి మీరేంటండి మన అబ్బాయి ఇంత పండితుడు అవుతే ఒక్కనాడేనా పెట్టుకున్నాడు, రెడీగా ఉన్నాడు రాయి పట్టుకొని నెత్తి మీద రెడీగా కింద పడే తండ్రిని చంపేద్దామనే ఉద్దేశంతో వచ్చాడు. వచ్చేసరికి అక్కడ తల్లి తండ్రి సంభాషణ జరుగుతోంది. తల్లి అడుగుతోంది, అయ్యా మీరేంటండి మన అబ్బాయి ఇంత చదువుకొని చక్కగా అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు, మీ చేత అనిపించుకోవటం లేదు, అందుకని వాడికి బాధగా ఉందండి, మీరెందుకనరండి అంటే అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, చెప్పించిరానా నేనే శభాష్ అన్నానంటే వాడికి అహంకారం పెరిగిపోతుంది, నా పిల్లవాడు అలా పాడవడం నాకు ఇష్టం లేదు, అందుకని నేను వాడిని మెచ్చుకోని పైకంటే ఇక్కడ ఇప్పుడు ఆ రాయి ఎవరి తల మీద వేసుకోవాలి, ఆయుష్ చీరిపోతుంది పిల్లల్ని మెచ్చుకుంటేను తండ్రి, ఏమండి ఇప్పుడు ఆ రాయి ఎవరి తల మీద వేసుకోవాలండి, విశ్వామిత్రుల వారు కూడా ఇదే చేశారని బాబుజీ మహారాజు వారు చెప్పారు, అందరి చేత నేను ఈ రాజర్షిని ఈ ఋషిని అనిపించుకుంటున్నాను కానీ వశిష్ఠుడు వారి చేత నేను బ్రహ్మర్షిని అనిపించుకోవాలి అని కోరుకున్నాడు ఆయన, ఆయన అనకపోతూ ఉంటే ఆయననే చంపేయాలని వెళ్ళాడు, ఎవరు విశ్వామిత్రుడు అంతటి వాడు, కానీ అక్కడ విశ్వామిత్రుడు అక్కడ ఉన్నాడని ఈయనకి తెలిసినా తెలియకపోయినా ఆయన ఏమన్నారు తెలుసా అరుంధతి దేవితోటి, ఇదిగో అరుంధతి వసి మన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి ఏమిటి అంతకంటే మించిన వాడన్నాడు, చూడండి మహాత్ములు చేస్తారు అంటే కనుక ఈ ప్రజ్ఞ అనేటటువంటిది మనలోనే ఉంది, అది మనం గుర్తించాలి, అది గుర్తించడం కోసమే ఇన్ని బోధలు, మనకి జ్ఞానం మన కళ్ళు తెరిపించడం కోసం, చీకట్లో ఉన్నాం కాబట్టే వెలుగు కోసం వెళ్తున్నాం, అందుకనే మనకి ముండకోపనిషత్తుమ అసతోమా సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అని చెప్పింది, అసత్యం నుంచి సత్య వస్తువు, ఇందాక చెప్పారు కదా నా ఇది నా ఇది నా ఇది, ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది దేవుడు దేవుడు కాదు ఇది దేవుడు కాదు ఇది దేవుడు కాదని నెట్టేస్తున్నామండి, నెట్టేసేసాక ఇంకేముంటుంది అక్కడ ఏమీ లేదు, అయితే ఏమీ లేనిది దేవుడా, ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని నెట్టుతున్నవాడు ఎవడు, దీనికి మహాత్ములు ఒక చక్కటి ఉపమానం చెప్పారు, సీతారాములు వాళ్ళిద్దరూ కూడా అరణ్యానికి బయలుదేరి వెళ్ళారనమాట, వెళ్ళేసరికి అక్కడ మునిపత్నులందరూ కూర్చుని అమ్మా మీ ఆయన ఇంత గొప్పవాట కదా మీ ఆయన అంత గొప్పవాట కదా ఆయన మీ ఆయనమ్మ అని ఒక ఆయన ఎవరినో చూపెట్టారట, ఇలా అందిట కాదని ఆయన అమ్మ అన్నట వాళ్ళకి తెలియదు ఏంటండి, అప్పుడు కూడా ఆవిడ సీతాదేవి కాదని ఇంకెవరినో చూపెట్టారట అందిట, రాముణ్ణి చూపెట్టారట, చూపెడితే ఆవిడ ఏం చేస్తుందండి సిగ్గుతో తల వంచుకుంది, ఆయన మా ఆయనండి మా ఆయన పేరండి అని చెప్పరా ఇప్పట్లాగా, ఆయన్ని ఇప్పుడు ఒరే ఒరే అని కూడా అంటున్నారు ఇప్పుడు ప్రపంచంలో, అది సీతాదేవి పద్ధతి మన సీతాదేవి పద్ధతి కాదది, ఆవిడ నీ భర్త ఎవరమ్మా అని రాముణ్ణి చూపెట్టేసరికి ఆవిడ ఎంతో సిగ్గుపడుతూ తల వంచుకుంది, అంటే ఏంటి నా నాథుడు ఆయనే, ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదని చెప్తున్నప్పుడు మిగిలిన వాడు ఎవడక్కడ, ఆ ఉన్నవాడే నా నాథుడు, బాబుజీ ఇంకా చిన్నగా చెప్పారు సర్వహీన స్వరూపోహమ్మని, అంటే ఏంటి ఒక ఉల్లిపాయ ఉంటుంది ఆ ఉల్లిపాయకు ఒక్కొక్క పొర ఇలా తీసేస్తున్నాం, ఒక్కొక్క పొర తీసేస్తూ ఉంటే ఇంకా ఏం మిగులుతోంది అక్కడ, ఏమీ లేదు, కానీ ఎవరున్నారు అక్కడ ఒలిచేవాడున్నాడా లేదా, ఆ ఒలిచేవాడే నువ్వు అసలు నువ్వు, అంటే ఏంట అన్నమాట ఇప్పుడు ఏ ఆత్మవస్తువు ఎక్కడో 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 ఉంది అని మాట్లాడుకుంటున్నామో ఆ ఆత్మవస్తువు ఎక్కడో లేదు, ఆ అగ్గి పెట్టి గదిలో ఇక్కడే బల్ల మీదే ఉంది, అది నీకు కనిపించేటట్టు ఈ గురువు అనే దీపం చూపెట్టింది, చూడండి మనం ఒక బోధని ఎవరు చెప్పినా సరే ఎంత జాగ్రత్తగా వింటే మనకి ఎన్ని పాయింట్లు దొరుకుతాయో, మనం ఇప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మ గురించి చెప్పుకుంటున్నాం, చెప్పుకుంటూ ఉంటే మరి ఇక్కడ వారు చెప్పిన అగ్గిపెట్టి వృత్తాంతం జ్ఞాపకం వచ్చిందా, అగ్గిపెట్టి ఇక్కడే ఉంది, అగ్గిపెట్టి వెలిగిస్తే దీపం వెలుగుతుందని మనకు తెలుసు, కానీ అగ్గిపెట్టి ఎక్కడుందో మనకు తెలియదు కనుక అది చూపించడానికి ఇంకో దీపం కావాలి, ఆ దీపమే గురుమూర్తి. ఆ గురుమూర్తి అనేటటువంటి ఆ దీపపు యొక్క వెలుగులో మనకి ఇదిగో అగ్గిపెట్టి ఇది వస్తువు అని చెప్తుంది. వస్తువుని చూపెడుతుందే గాని వస్తువుని తెచ్చి పెట్టదు అని ఒక మాట వాడారు వారు. దీపం వస్తువుని చూపెడుతుంది నీకు, అలాగే గురుదేవుడు మనకి ఆత్మవస్తువు నీలోనే ఉంది అని చూపెడుతున్నాడు. కానీ అది తెచ్చి నీకు ఇవ్వాలంటే అది ఎక్కడ ఎక్కడ తెచ్చి పెడతాడు ఆయన? అది అంతటా ఉంది, నీలో ఏది ఉందో నాలో ఏది అదే ఉంది. నీకు ముక్కు చూసే వాసన శక్తి ఏదైతే ఉందో నాలోనూ ముక్కు చూసే వాసన శక్తి అదే, అదే శక్తి కదా నీలోనూ నాలోనూ ఉంది. అదే చెప్పాడు ఆయన, చతుర్ముఖేంద్ర దేవేషు మనుష్యాసు గవాదిషు. చతుర్ముఖుడు అంటే బ్రహ్మ, బ్రహ్మ ఇంద్రుడు దేవతలు పిపీలిక అంటే చిన్న చీమ నుంచి బ్రహ్మ పర్యంతం సృష్టి అంతట్లోనూ ఉన్నది ఈ ప్రజ్ఞ, దానినే బ్రహ్మం అంటున్నారు. ఇదే ప్రజ్ఞానం బ్రహ్మ, ఇది నాలోనూ ఉంది. చూడండి ఎంత సింపుల్ గా చెప్పారు గురువులు, నాలో ఉన్నది నేనే తెలుసుకోవాలి, నాలో ఉన్నది ఎందుకు తెలుసుకోలేకపోతున్నా, ఏమిటట్టు వస్తున్నాయి మనకి. నాలోనే దీపం ఉంది, నాలో ఉన్న దీపం నాకు ఎందుకు కనిపించడం లేదు? ఒక దీపం మనకు కనిపించడం లేదు అంటే దానికి అర్థం ఏంటి? దానికి ఏదో అడ్డుండాలి కదా. ఆ అడ్డులు ఏమిటి? మొట్టమొదటి పెద్ద అడ్డు ఉందండి. ఏమండి అదేమిటో తెలుసా? ఒక ఇనప మూకుడు. ఆ ఇనుప మూకుడు కానీ ఇప్పుడు మనం పొద్దున్న దీపాలు, ఇప్పుడు కూడా దీపారాధన కింద ఉందిలేండి. ఆ దీపారాధన అక్కడ పెట్టాక గాలికి అది కొండకి పోకుండా మనం ఏం చేసాము? దానికి ఒక చిల్లులు చిమ్ని పెట్టాము. అలాగే ఇప్పుడు మనం ఏం చేసాము? ఒక గ్లాస్ చిమ్ని పెట్టచ్చు. ఆ గ్లాస్ చిమ్ని మీద ఒక చిల్లులు చిమ్ని పెట్టచ్చు. దాని మీద ఒక ఇనప చిమ్ని పెట్టామనుకోండి, మనకి దీపం కనిపిస్తుందా? ఆ ఇనప చిమ్నియే తమో గుణం అంటే నిద్ర, అలసత, బద్ధకం, అజ్ఞానం, ఏ పేరైనా పెట్టండి, ఇది తమో గుణం అంటే. ఇప్పుడు కాదులే ఇంకొకప్పుడు చేద్దాం అని వాయిదా వేస్తుంటాం చూడండి. ఈ అలసత్వం ఇదే తమో గుణం. ఆ తమో గుణం గట్టిగా ఉన్నప్పుడు మనకి జ్ఞానం, మనలోనే ఉన్న దీపం కనబడుతుందా? కనబడదు. దాన్ని ఏం చేయాలి? మనం బద్దలు కొట్టాలి. దాన్ని తీసి అవతల విసిరి బద్దలు కొట్టేసేయాలి, మళ్ళీ మన దగ్గరికి రాకుండా. అదా తర్వాత ఇంకొక చిల్లులు ముగ్గుడు ఉందన్నాం, లేదు ఎర్ర గ్లాస్ ఉందనుకుందాం. ఈ చిల్లులు మూకుడులోంచి మనకి ఏమవుతొస్తుంది? కొంచెం కనబడుతోంది దేవుడు ఉన్నట్టు, లోపల ఓ దీపం ఉన్నట్టు మనకు కనబడుతోంది. కానీ దీపం దగ్గర వరకు మనం వెళ్ళగలుగుతున్నామా? లేదు. అందుకని మనం ఏం చేయాలి? అది కూడా తీసి అవతల పెట్టేయాలి. ఇదే ఏమిటంటే అందులోనూ ఇంకొక విశేషం ఉందండి, ఈ చిల్లులు మూకుడు పెట్టడం వలన లోపల ఉన్నది ఒక్క దీపమే అయినా అనేక దీపాలుగా కనబడుతోంది. ఇది రజోగుణ దోషం, ఇది విక్షేపం అంటారు. తమో గుణానికి దోషం ఏంటంటే ఆవరణ దోషం. ఆవరణ కల్పించేస్తుంది, ఇంకా అంతే మీకు లోపల చచ్చిన ఏది కనబడదు. ఏమండి అది ఆవరణ? ఓ పెద్ద వాల్ కట్టేసాము, ఇంకా మనకేం కనబడుతుంది? దాన్ని బద్దలు కొట్టేసి అవతలు పారేస్తేనే కానీ లాభం లేదు. కానీ రజోగుణం ఏం చేస్తుంది తెలుసా అండి? ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూపకుండా అనేకంగా చూపెడుతుంది. ఇప్పుడు ఆ గ్లాస్ లోపల బోల్డ్ దీపాలు, నానా చిద్ర ఘటోదర స్థిత మహా దీప ప్రభా భాస్వరం అన్నట్టుగా ఒకే ఒక మనం చిల్లులు ముక్కుడు పెడితే ఆ చిల్లుల్లోంచి అనేక దీపాలు ఉన్నట్టుగా మనకి కనబడుతుంది. ఇప్పుడు దీన్ని ఏమంటామండి? విక్షేపం అంటాం. దీన్ని కూడా తీసిపడేయాలి. తర్వాత ఇంకేముంది? గాజు చిమ్ని ఉంది, గాజు గ్లాసు. గ్లాసులోంచి మనకి దీపం చక్కగా కనబడుతుంది, చక్కగా కనబడుతోంది. కాబట్టి ఆ దాన్ని మనం ఉంచుకోవచ్చు. కానీ దాని నుంచి ఇంకో దీపం వెలిగించాలంటే కుదురుతుందా? అందుకని దానిని కూడా తీసి అవతలి పెడితే. అంతేకాదు మనం హార్ట్ ఇచ్చేటప్పుడు చూస్తున్నాం కదా, మాతాజీ ఎప్పుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు. హార్ట్ ఇచ్చేటప్పుడు మనం దీపం వేస్తున్నా కూడా, దాని చుట్టూరా ఒక గాజు చిమిని ఉన్నా కూడా, హార్ట్ ఫైనల్గా మనం స్వామివారికి అద్దేటప్పుడు ఆ గ్లాస్ తీసి పక్కన పెట్టమంటారు. ఎందుకు? అది కూడా ఒక ఆవరణ కాబట్టి. ఆ ఆవరణను కూడా తీసి పక్కన పెట్టి మనం ఇంకొక దీపాన్ని వెలిగించుకోవచ్చు దాంట్లోంచి. అందుకని అది మనకి సత్వగుణమైంది, అంటే మనకు వస్తు దర్శనం చేయిస్తుంది, కానీ దానిని చక్కగా కూడా మనం వినియోగించుకోవాలి. అవసరం వచ్చినప్పుడు దానిని పక్కన పెట్టాలి. అది మనని భగవంతుడి దగ్గర వరకు తీసుకెళ్తుంది, కానీ అక్కడ వరకు వచ్చి అది కూడా వెళ్ళిపోవాలి. దానికి అమ్మ మనకు ఒకసారి ఒక ముగ్గురు దొంగలు కథ చెప్పారు, మీ అందరికీ జ్ఞాపకం ఉందో లేదో మరి నాకు తెలియదు, ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. ముగ్గురు దొంగలు ఉన్నారట, వాళ్ళు ఏం చేశారట, వాళ్ళు లూట్ చేసినటువంటి ఆ దొంగతనం చేసినటువంటి ఆ మూల ద్రవ్యాన్ని అంతా మూట కట్టుకొని వెళ్తున్నారట. వెళ్తూ ఉంటే ఒకడి మీద ఒకడికి, ఒకడి మీద ఒకడికి, మరి ఒక అతను ఒక దొంగ వెళ్తున్నాడు, ఆ దొంగని ముగ్గురు పట్టుకున్నారు, ముగ్గురు వ్యక్తులు పట్టుకున్నారు. అందులో ఒకడేమో అన్నట్ట, వీడిని చంపేద్దాం, చంపేసి తీసుకెళ్ళిపోదాం అన్నట్ట. అంటే రెండో వాడు అన్న, ఆ వాడెవడు, తమో గుణంగాడు, అర్థమైందా, రజోగుణంగాడు అన్నట్ట, వదిలే చంపద్దు, కొంచెం వీడికి దెబ్బలు కలగజేద్దాం, అప్పుడు వాడిని కొట్టేద్దాం. అంటే వాళ్ళు అన్నట్ట, వీడిని దెబ్బలు కొట్టి వీడిని ఇక్కడ వదిలేస్తామంటే వీడు మళ్ళీ లేస్తాడు, మన వెంబట వస్తాడు, అందుకని మరి ఈ దెబ్బలు కొట్టాలంటాడు. కానీ సత్వగుణంగాడు ఉన్నాడు కదా, ఆయన చూసేట, ఒరే నాయన, వాళ్ళిద్దరూ పడుకున్నాక ఈయనకి చెప్పేట, ఒరే బాబు, నీకు ఎందుకు వచ్చిన గొడవ, బతుకుంటే బలిసాకైనా తినచ్చు, నువ్వు ఆ డబ్బులు ఇక్కడ వదిలేసేసే, నీ ప్రాణాన్ని నిలబెట్టుకో, నిన్ను నేను మీ ఊరి వరకు తీసుకెళ్తాను, మీ ఊరి ఎదుగో మీ ఊరు అక్కడ ఉంది, నీకు దోవ తెలియదు అడవిలో, నేను తీసుకెళ్తాను అని చెప్పి అక్కడ వరకు తీసుకెళ్తే వీడన్నట్ట, ఏమండి మీరు నాకు ఇంత సహాయం చేశారు, మీరు మా ఇంటికి వచ్చి ఒక్కసారి మా ఆతిథ్యం స్వీకరించండి అంటే, వాడన్నట్ట, బాబు వద్దులే నాయన, నేను దొంగనే, నేను దొంగనే, నేను ఇంతవరకే నీకు హెల్ప్ చేయగలను, మీ ఇంటి వరకు దారి చూపెట్టగలను, కానీ మీ ఇంట్లోకి నేను రాకూడదు నాయన, వచ్చాను అంటే నన్ను దొంగగా అందరూ గుర్తించేస్తారు అన్నాడ. మీకు అర్థమైందా ఈ కథ యొక్క సారాంశం? అంటే ఏంటి సత్వగుణం అంటే ఏంటి? నేను మంచిగా ఉండాలి, అందరికీ మంచినే చెయ్యాలి, అందరిలోనూ మంచినే చూడాలి, నాకున్నదంతా దానాలు చేస్తూ ఉంటాను అని నేను చేస్తున్నాను అనుకోండి, అది మంచి పని. కానీ నేనేం చేస్తాను, ఇదిగో నేను ఫలానా వాడికి దానం చేశాను తెలుసా, ఆ రోజు పాప అతను ఎంత కష్టంలో ఉన్నాడో. ఇప్పుడు ఈ చెప్పడం వల్ల ఏమైందండి, ఆ మంచి గుణం చెడ్డ గుణం అయింది. కనుక సత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఈ మూడు గుణాలని మనం తీసి అవతల పెడితేనే మనకి లోపలున్న ఆ దీపం దర్శనం అవుతుంది. మనకి ఇంకొక 5 నిమిషాలు ఉంది కాబట్టి మరి ఒక చిన్న పాట పాడుతుంటాం, అందరు నాతో పాడచ్చు.
అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, ఆ గుడిలో దీపముంది, అది ఏ దైవం, అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, ఆ గుడిలో దీపముంది, అది ఏ దైవం, అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, ఇల్లు వాకిలి ఒళ్ళు మనసు ఈసుని కొలువనిపించాలి, ఎల్ల వేళలా మంచు కడిగిన మల్లె పూవులా ఉండాలి. దీపం మరి మరి వెలగాలి, తెరలు పొరలు తొలగాలి. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది.
చూడండి, ఇల్లు వాకిలి ఒళ్ళు మనసు. ఇల్లు ఇంటిని చూచి ఇల్లాలని చూడమన్నారని మనకు ఒక సామెత. మన మనస్సు స్వచ్ఛంగా ఉంటే మన ఇల్లు కూడా శుభ్రంగానే ఉంటుంది. దానికే బాబుజీ మహారాజు ఏం చెప్పేవారంటే, పూరి గుడిసైనా కూడా చక్కగా అలికి ముగ్గులు పెట్టినటువంటి గుడిసైనా కూడా అది ప్రశాంతతనిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. భగవద్భక్తి లేని ఇల్లు ఎంత గొప్ప మహలైనా ఆనందాన్ని ఇవ్వదు. అది పాడుపడిపోయిన గృహంతో సమానం అని చెప్పారు బాబుజీ. కనుక ఇల్లు వాకిలి ఒళ్ళు మనసు ఈశుని కొలువని, ఈశ్వరుడిని, ఈశ్వరుడి యొక్క కొలువు అనిపించాలి. ఎల్ల వేళలా మంచు కడిగినా మల్లె పువ్వులా ఉండాలి, తెల్లగా చక్కగా స్వచ్ఛంగా. అటువంటి హృదయం మించి వచ్చేటటువంటి భావనలు ఎలా ఉంటాయి అని అడిగేవాడు. సత్యం శాంతి దయా ప్రేమగా ఉంటాయి. నిన్న అమ్మ చెప్పారుగా, మనస్సు బుద్ధి చిత్తము అహంకారము నాలుగు ఎలా అక్కడితో ఆగలేదు బాబుజీ అన్నారు ఆవిడ. సత్యం శాంతి దయా ప్రేమగా మారినప్పుడే వాటికి ఆ స్థానం లభిస్తుంది. అర్థమైందా? ఈశుని కొలువు అనిపించాలి, ఎల్లవేళలా మంచు కడిగిన మల్లె పువ్వులా ఉండాలి, దీపం మరి మరి వెలగాలి, దాన్ని ఆరిపోనివ్వకూడదు, తెరలు పొరలు తొలగాలి. మన కళ్ళకి పట్టిన తెరలు పొరలు ఏమిటి? ఇవే రజోగుణం తమోగుణం సత్వగుణం, ఈ పొరలే తొలగిపోవాలి. తెరలు పొరలు తొలగితే దీపం చక్కగా వెలుగుతుంది. దీపం మరి మరి వెలగాలి, తెరలు పొరలు తొలగాలి. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. పిల్లలు పాపలు పెద్దలు నెల్లరు తల్లులు వలచే దైవం. పిల్లలు పాపలు తల్లులు పెద్దలు ఎల్లరు వలచే దైవం. కల్లా కపటం తెలియని పాపలు తల్లులు వలచే దైవం. దైవం ప్రతి మనిషి నడిచే దైవం, ప్రతి పులుపు ఎగిరే దైవం. ప్రతి మనిషి నడిచే దైవం, ప్రతి పులుపు ఎగిరే దైవం. ప్రతి మనిషి నడిచే దైవం, అవునా కాదా? మనం అంటూ ఉంటాం, వారు కంచి పరమాచార్యులు వారండి, నడిచే దైవం అంటారండి అని. ఆయన అంటున్నారు ప్రతి మనిషి నడిచే దైవం ఏదా అన్న. ప్రతి పులుగు ఎగిరి, పులుగు అంటే పక్షి, ప్రతి పక్షి కూడా ఎగిరే దైవం. అసలు నీకు ఒకటి ఉన్నది అంటేనే ఆ ఉనికే దైవం. అందుకని అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. అది దీపం మనలో వెలుగుతున్నది, అదే ఆత్మ చైతన్య దీపం. దానిని ప్రజ్వరింపజేసేవారే గురుమూర్తి. హరిదివో తత్సత్. జయ జయ సద్గురు మహారాజు కీ జయ.